హనుమత్ తులాభారం కనుక శ్రద్ధగా వింటే తప్పక వ్యాపారంలో ఒడిదుడుకులుంటే అభివృద్ధి అయి తీరుతుంది చెప్పారండి. ఈ ఘట్టం విన్నవాడు ఇప్పుడు ఎలాగో రికార్డ్ అయ్యింది, భవిష్యత్తులో వినండి ఈ కథను తలుచుకోండి. ఎవరికైనా వ్యాపారంలో ఒడిదుడుకులుంటే, వ్యాపారంలో ఇబ్బంది పడుతూ ఉంటే, షాపులు దివాళా తీస్తూ ఉంటే ఈ క్యాసెట్ అక్కడ ప్లే చేయమన్నారు. అంటే పూర్వకాలంలో పెద్దల్ని పిలిపించి ఆ దుకాణాల్లోనో లేక ఇక్కడ వ్యాపార కేంద్రాల్లోనో ఈ కథలు చెప్పించేవారు. ఈ తులాభార కథ విన్నాక మూడే మూడు రోజుల్లో దివాళా ఎత్తున వ్యాపారాలు అభివృద్ధి చెందడం నేను చూశాను. ఒక కిరాణా కొట్టు ఆయన ఉండేవాడు గణపురంలో, పాపం చాలా మంచివాడు. నేను వెళ్ళినప్పుడల్లా చిన్న గురువు గారు అని మా నాన్నగారితో వెళ్ళడం వల్ల ఇంత బెల్లం ముక్క పెట్టేవాడు. పూర్వకాలంలో కొట్లోకి వెళ్ళి సామాన్ తీస్తే ఆకన కొసని ఇంత బెల్లం పెట్టేవారు కొసని. ఇప్పుడు బెల్లమా మొత్తం క్షవరమే, క్రమంగా మారిపోయింది. కానీ ఎందుకో కానీ శనగపప్పు పెట్టడం, బెల్లం పెట్టడం ఇలా పెట్టి పంపించేవారు. పాపం ధర్మాలకు నిలయం మన దేశం అంటే. ఆయనకి ఏం కారణం చేతనో వ్యాపారంలో చాలా ఇబ్బంది వచ్చింది. దాంతో కిరాణా కొట్టు మొత్తం మూసేసుకోవాల్సి వచ్చింది. ఈ కుటుంబంలో మామూలు సంక్షోభం కాదు, ఆత్మహత్య చేసుకుందామన్నంత సంక్షోభం వచ్చింది. ఆ సమయంలో మా నాన్నగారి దగ్గరికి వస్తే అప్పుడు ఈ కథని మూడు రోజులు మా అబ్బాయి మీ కొట్లో వినిపిస్తాడు, రోజు వింటూ ఉండవయ్యా, పొద్దున్నే కొట్టు తీయి. ఎలాగో రోజు స్నానం చేయకుండా వెళ్ళేవాడు కదా ఆయన. ఆ వెళ్ళాక ఆంజనేయ స్వామి పటం పెట్టుకో, హారతిచ్చి కథ విని కొంచెం బెల్లం ఒక నైవేద్యం పెట్టు అనగానే మూడు రోజులు చేశాడండి. ఎలా పోయిందో ఆపదంతా అలాగే పోయింది. దివాళా ఎత్తిన వ్యాపారం మళ్ళీ విజృంభించేశాడు. ఇక చూడండి, అంతవరకు అద్దెకొట్లో ఉండేవాడు కాస్త ఒక సొంత దుకాణం పెట్టుకుని పెద్ద వ్యాపారం నాలుగైదు బ్లాకులకు విస్తరించాడు. ఇక తర్వాత ఆ కొట్టుకి ఎంత పేరు వచ్చిందంటే వీధులు ఎప్పటికి కూడా హోల్సేల్ వర్తకుడు అనమాట ఆయన. గురువుగారు చిన్న గురువు గారు అనేవారు అప్పట్లో, ఇప్పటికి పెద్దవాడినైనా మళ్ళీ చిన్న గురువు గారనే పిలిచి ఎప్పటికీ ఆ ఊరు ఎడితే ఓ జీడిపప్పు ప్యాకెట్ ఇవ్వకుండా పంపడు ఆయన. అంత గౌరవం అనమాట. ఎందుకు చెబుతానంటే మన శాస్త్రాలు మన పురాణములు ఏవి వమ్ము కావు, అన్నీ కూడా మానవులకి ఉపకారం చేయడానికి. ఒకరోజున అగస్త్య మహర్షి వచ్చి, రామచంద్ర ప్రస్తుతం నీ రాజ్యానికి ఏం కొరత లేదు, అసలు నువ్వు పరిపాలిస్తూ ఉంటే జగన్మాత ఆదిలక్ష్మి సీతాదేవి గనక, నువ్వు ఆదిదేవుడివి గనక ఎక్కడ భూమండలంలో కరువు ఉండదు, సంపదలకి లోటు ఉండదు, అందరూ హాయిగా ధన ధాన్య కనక వస్తువాహనాదులతో సుఖంగా ఉంటారు. అయినా ధర్మం ధర్మమే. కాంభోజ దేశ మద్రదేశాధీశ్వరుల సామ్రాజ్యాల నుంచి రావలసిన పన్ను 14 ఏళ్ళుగా రాలేదు, బాగా బకాయి ఉండిపోయింది. అయినా నువ్వు అందరినీ సమానంగా చూస్తావు గనక వీళ్ళకి విందు భోజనం పెట్టినట్టే వాళ్ళకి పెడతావు, వీళ్ళకి కలిగించే సౌకర్యాలే వాళ్ళకి కలిగిస్తావు, చట్టం అందరికీ చట్టమే గనక. ఒక ఊళ్ళో 100 మంది ప్రజలు ఉండాలనుకోండి, పన్ను కట్టినా కట్టకపోయినా అందరికీ ఒకటే విధానంగా ఉంటుంది. కానీ పన్ను కట్టిన వాడికి మాత్రమే ఊళ్ళో ఉండే అధికారం ఉంది, లేనివాడు బయటికి పోండి అనే అధికారం ఎప్పుడూ ఉండదు. కాబట్టి అందరూ ఒకే రకంగా బతుకుతున్నారు. ఇది ప్రజలలో క్రమంగా పన్నులు ఎగగొట్టినప్పటికీ ప్రభువు ఏమీ అనడు అనే ఒకనొక దుర్భావన పెంచుతుంది. అందుకని ఎప్పుడు శిక్ష ఉండాలి. ఆ శిక్ష కూడా నీ పరిపాలనలో మృదువుగా ఉండాలి. నీవు ఒక అపూర్వమైన శిక్ష విధించు అని అగస్త్యుడు రాముడికి సూచన చేశాడు. పన్నులు వసూలు చేయడానికి ఒక సూచన. రాముడు 14 ఏళ్ళు గడిచిపోయింది కదా స్వామి, ఇక మీదట పన్నులు కట్టకపోతే చూద్దాము, అప్పుడు కొత్తగా వాళ్ళకి శిక్ష వేద్దామన్నాడు. వెంటనే వశిష్ఠుడు కూడా లేచి, రామా అన్నీ ఎరిగిన వాడివైనా కరుణాస్వరూపుడు గనక అలా పలుకుతున్నావు, చేసిన అపరాధము స్వల్పమైన భయంకరమైన దోషాన్ని మానవుడికిస్తుంది, ఇంత పుణ్యమైన త్రాయతే మహతో భయాత్ గొప్ప భయం నుంచి రక్షిస్తుంది, పుణ్యమైన పాపమైన దానికి తగిన ఫలితం ఎంతో కొంత అనుభవించవలసిందే. ఇప్పుడు ఈ 14 ఏళ్ళుగా వాళ్ళు చేసినటువంటి పన్నులు ఎగగొట్టడం అనే దోషానికి తగిన శిక్ష వెయ్యకపోతే ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఉండదు గనక నరకానికి పోతారు. ఒక రాజు పరిపాలనలో ఎవరైనా నరకానికి వెడితే ఆ బాధ్యత మళ్ళీ రాజుదే. కాబట్టి నరకానికి వెళ్లకుండా ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత సంపూర్ణంగా ప్రభువులది. అందుకే నాస్తికవాదుల్ని ప్రభువులుగా ఉంచకూడదని శాస్త్రం. రామచంద్ర, ఇప్పుడు నువ్వు కనుక వీళ్ళకి శిక్ష వేయకపోతే వీళ్ళు పాపాత్ములే నరకానికి పోతారు గనక, ఆ పాపం నీకు కూడా వస్తుంది గనక, అప్పుడు నువ్వు కూడా నాస్తికవాదంలో ఇంత పిసరు తేడా వస్తుంది గనక వీళ్ళకి పన్ను వెయ్యి అన్నారు. రాముడికి తెలియక కాదు, కరుణ ఎక్కువ కనుక పరమాత్ముడు ఎంత పాపాత్ములైనా క్షమిస్తాడు గనక ముందెలా అని. సరే మీరు అన్నారు కదా, మరి ఎలా వసూలు చేయాలి పన్ను అన్నాడు. ఆ బాధ్యత అంతా ఇదిగో మా హనుమంతుడి మీద పెడుతున్నాం అన్నాడు ఆయన. హనుమంతుడి మీద పెట్టాము అంటే ఏమిటో, రాముడికి అన్నీ తెలిసినా ఏమనకుండా ఏం చేస్తారో మీరు చెయ్యండి, నన్ను మాత్రం అందులోకి రాగద్దన్నాడు ఆయన.
కాంభోజ దేశ పారశీక దేశాలకు వెంటనే వార్త వెళ్ళిపోయింది. ఓ మద్ర దేశాధీశ్వరులారా, కాంభోజ దేశాధీశ్వరులారా, మీ పౌరులు మీరందరూ కూడా మీ రాజ్యంలో పన్నులు చెల్లించాలి. మా దూతను ఒకటి పంపుతాం. ఆ దూత ఏనుగులు ఒంటెలు తీసుకుని వస్తాడు. ఓడలలో ప్రయాణం చేయాలి కొన్ని చోట్ల, ఎందుకంటే కాంభోజ దేశానికి వెళ్ళాలంటే మధ్యలో సముద్రాలు దాటాలి, బంగాళాఖాతం దాటాలి. అలాగే మద్ర దేశానికి వెళ్ళాలన్నా సముద్రం దాటాలి. కాబట్టి ఓడల మీద వస్తారు, మీరు పన్ను కట్టండి. మీరు పన్ను కట్టడానికి చేయవలసిన పనల్లా మా వాళ్ళు ఏనుగులు ఒంటెలు బస్తాలు పుచ్చుకుని ఒక కాటా పట్టుకొస్తారు, ఓ తూకం వేసేటటువంటి త్రాసు. ఆ త్రాసుని మీ నగరంలో వెళ్ళడగడతారు. ఎవరైనా వాళ్ళు ఎంత పన్ను కట్టాలో ధర్మం ప్రకారం అందులో వేయమనండి. వాళ్ళకే తెలిసిపోతుంది కదా. అక్కడ ఒకవేపున కేవలం ఒక నిమ్మకాయే పెడతారు. ఆ నిమ్మకాయ బరువున్నంత బంగారం యువతల తక్కెట్లో వెయ్యాలి. ఎవరి చేత ఎంత బంగారం వసూలు చేయాలో ఆ నిమ్మకాయ చూసుకుంటుంది అని చాటింపు వేశారు. నిమ్మకాయ అంతేమిటి, ఏక 14 ఏళ్ళు మనము ఏకంగా మొత్తం గుంటూరే కొనగలిగేంత, అంటే ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు గుంటూరు కొనగలిగేంత ధనాన్ని సంపాదించాం. ఈ డబ్బంతా ఉండగా మనకి నిమ్మకాయ ఏమిటి, గుమ్మడికాయ ఎంతైనా, దెబ్బకాయ ఎంతైనా, దెబ్బకాయ ఎంతైనా వేస్తామని అందరూ సంతోషపడిపోయి శాభాష్ ఇలా ఉండాలి రాముడి పరిపాలన అంటే అన్నారు. సరే, ముందు కాటాపుచ్చుకు బయలుదేరారు. ముందుగా మద్ర దేశానికి వెళ్ళారు. అక్కడ మద్ర దేశంలో ఒక ఊళ్ళో నడివీధిలో ఈ కాటాని వేళ్లాడగట్టారు. రెండో కాటాలో ఒక దాంట్లో అనమాట ఒక కేవలం నిమ్మకాయ పెట్టారు. నిమ్మకాయ ఎంత ఉంటుంది, చాలా చిన్నది, ఓ నిమ్మకాయ అందులో పెట్టారు. ఇప్పుడు ఒక ఆయన పరిగెత్తుకొచ్చాడు టిక్కు టిక్కును ఊపుకుంటూ. ఆయన 14 ఏళ్ళుగా బాగా సంపాదించినటువంటి పెద్ద ఆయన, నిమ్మకాయే కదానని ఏదో ఆ మాత్రం బంగారం పట్టుకొచ్చి రెండో దాంట్లో వేశాడు. మాయిదారిది తోగట్లేదు, నిమ్మకాయే బరువుగా ఉంది. ఎంతసేపటికి ఇంత బంగారం వేశానని తెల్లబోయి ఆయన ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ 4 గుమ్మడికాయలు బంగారం తెచ్చి వేశాడు, అయినా తోగలేదు. మొత్తం మీద 85 క్వింటాల బంగారం వేస్తే కానీ తోగలేదు వాడికి, ఒక్క నిమ్మకాయకి. ఆయనకి అంత పన్ను అంతకాలం చెగ్గొట్టాడు అనమాట ఇంకా బంగారం వ్యాపారంలో. వాడికి ముచ్చమట్లు పట్టేశాయి, ఏమిట్రైది చూడ్డానికి నిమ్మకాయ అని. ఈ మొత్తం బంగారం అంతా తీసేశాక ఇందులో ఏమైనా మోసం ఉందా అని నిమ్మకాయ చేత్తో ఎత్తాడు. ఎత్తితే నిమ్మకాయ చాలా తేలిగ్గా ఉంది. ధర్మం, నేను చేశానుగా, దాచాగా, పోన్లే పన్ను పోయింది, ఇక్కడితో నా పాపం పోయింది అని ఏం తిట్టుకోలేదు, దండం పెట్టి వచ్చాడు. ఇది చూచాడు పక్కనున్న నాబోటివాడు ఒకడు, ఇదేమన్యాయం రా బాబు, వాడేకంగా 80 క్వింటాలు బంగారం వేస్తే కానీ తోగలేదు, నా ఇంట్లో ఏముంది, ఎంత నా పని అయిపోతుందేమో, నా ఇల్లు అమ్ముకోవాలేమో అని కంగారు పడుతూ పాపవాడు వాడి దగ్గర ఒక్క ఉంగరమే కట్టాలి. ఆ ఉంగరం పట్టుకొచ్చి అందులో వేశాడు. ఆ ఉంగరానికి బరువు టిక్కును తూగేసింది. అందరికీ మతిపోయిందనమాట. ఇక అక్కడి నుంచి మొదలైందిటండి, ఒకడు 10 కేజీలు, ఒకడికి 25 కేజీలు, ఒకడికి 100 గ్రాములే, ఒకడికి గ్రాము. ఇలాగా ఒక్కొక్కరికి వారు ఎంత పన్ను కట్టాలో అంత పన్నుకి తగిన బంగారం మాత్రమే రెండో సిబ్బెలో తూగుతోంది, అవతల సిబ్బెలో మాత్రం నిమ్మకాయ ఉంటుంది. ఉన్నది నిమ్మకాయ అయినా అందరికీ దిమ్మ తిరుగుతోంది. ఇదేమిట్రా నిమ్మ ఇలా దిమ్మ తిరుగుతోంది అనుకుంటే అసలు రహస్యం ఆ నిమ్మకాయలో దూరే ఆంజనేయ స్వామి వారు. అంచేత ఆయన ధర్మదేవత అయ్యి ఎవరి చేత ఎంత పన్ను వసూలు చేయించాలో అలా చేయించారు. అలా పన్ను వసూలు చేసే భారం ఆయన మీద పెట్టామా, ఏమని ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గ్యారంటీగా అయిపోతుంది. ఈ విధంగా ఆ మహానుభావుడు ధర్మ ప్రకారంగా తులాభారం తాను తూగాడనమాట తెలియకుండా. దానికే ఈ కథకి హనుమంతులాభారం అని పేరు అనమాట. హనుమంతుడు తూగాడు అక్కడ, నిమ్మకాయ కాదు. ఆయన ధర్మం ప్రకారంగా ఎవరి చేత ఎంత వసూలు చేయించాలో అంతా వసూలు చేయించి పన్నంతా ఖజానాకి పంపించాడు. ఈ విధంగా కాంభోజ దేశం మద్ర దేశాధీశ్వరులు ప్రాయశ్చిత్తం చేసుకుని, రామచంద్ర ప్రభు నీ పరిపాలనలో ధర్మం నిజంగా 4 పాదాలు నడుస్తోంది, ఎందుకనంటే మేము ఎంత కట్టాలో అంతా మాత్రం పట్టుకెళ్ళావు, ఎవరికీ బాధ లేదు, అలాగని ఎవరికీ అన్యాయమూ జరగలేదు. ఎవడు పన్ను కట్టినందుకు ఇంటికి వచ్చాక కూడా మాట వరసకు కూడా అయ్యో ఎక్కువ కట్టామని లేక తక్కువ కట్టామని అనుకోవడంలా, అందరూ ధర్మమే అనుకుంటున్నారు. ఇది నీ పరిపాలనలో ఉన్న విశిష్టత అని లేఖలు రాసి రాజులు పంపారట. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కనుక మళ్ళీ వెంటనే రావడానికి వీల్లేక లేఖల ద్వారా రాముడికి తమ అభినందనలు తెలిపారు.